ఇష్టంగా పరిపాలించేలా చేస్తూ ఉంటాడు. ఆయన అంటే మనువు విష్ణువునకు అభేదుడు. అందుకే విష్ణువుని ఎలా స్తోత్రం చేస్తున్నామో, ఏ శ్లోకాలతో స్తోత్రం చేస్తున్నామో, ఎలా పూజిస్తున్నామో మనువుని కూడా అలాగే పూజించాలి. కొంతమంది ఉంటారు అచ్చం విష్ణువులాగే ఉంటారు. విఖనస్సుడు అని ఒక మునున్నాడు, ఆయన నుంచి వైఖానస్సులు అనే పేరుతో ఒక తెగ పుట్టింది. ఇప్పుడు గుళ్ళల్లో అర్చకులంతా కొంతమంది వాళ్లే, సంతాన వేణుగోపాలస్వామి గుళ్ళో ఉన్న మన శిష్యుడు రాంబాబు వైఖానస్వామి అనమాట, అలాగే ద్వారకా తిరుమల పెద్ద తిరుపతి, ఈ వీటిల్లో ఉన్న అర్చకులంతా ఈ విఖనసముని వంశానికి సంబంధించిన వాళ్ళు వైఖానసులు అనమాట. ఆ తర్వాత మనువు కూడా అచ్చం విష్ణువులాగే నాలుగు చేతులతో శంఖచక్ర కథాపత్నాలతో ఉంటాడు. అందుకే ఆ మహానుభావుణ్ణి విష్ణువుని స్తోత్రం చేసినట్టే మనువుని కూడా భక్తులు స్తోత్రం చేస్తారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ద్వాదశి తిథి. అంటే ద్వాదశి తిథి నాడు మనువు పుట్టాడు, గుర్తుపెట్టుకోండి. మనువులలో మొట్టమొదటి మనువు ఎప్పుడు పుట్టెను అని ఎవరైనా ప్రశ్నిస్తే ద్వాదశి తిథి నాడు పుట్టాడు. ఆయన విష్ణు స్వరూపుడే, అందుకే ద్వాదశి తిథి ఇటు విష్ణువుకి మనువుకి కూడా ప్రీతిపాత్రం. ద్వాదశి తిథి నాడు లక్ష్మీదేవి ఈ మను స్తోత్రం చేస్తే వాళ్ళ ఇంట్లో నిలబడుతుంది. అందుకే ద్వాదశి నాడు ఏం చేయాలో చెప్పారు, కృతాశనో భవేద్యస్తు ద్వాదశ్యాం తత్పరాయణగా సస్వర్గవాసి భవతు కుమాన్ స్త్రీవా విశేషతగా. ఈ ద్వాదశి తిథి నాడు విష్ణుమూర్తి మీద మనస్సు లగ్నం చేసి ఆయనని తలుచుకుని ఆ తర్వాత మనువుని తలుచుకుని నేతితో వండిన భోజనం చేస్తే అటువంటి వాడు శాశ్వతంగా స్వర్గలోకంలో నివసిస్తాడు. ఆ రోజు నూనెతో ఏ వంటకం చేసుకోకూడదట తినడానికి. ద్వాదశి నాడు అసలు నూనె వాడకూడదు, మంచి నూనె అనేది ఉంది, అయినా కలియుగంలో వాడేస్తున్నారు. కనీసం విన్నవాళ్ళైనా ఆ ఒక్కరోజు చారులో పోపెట్టాలంటే నెయ్యి వాడాలి. కందిపప్పులో వేసి కందిపప్పు కొనుక్కోలేకపోతున్నారులేండి ఇప్పుడు. ఎలా ఒక విన్నాను చాలా దారుణమైన రేట్లు పెరిగిపోయాయి వాటి బతిపోతుంది. ఒకవేళ కాస్త కొస్త రెండు బద్దలు కొనుక్కుని ఆ రెండు బద్దలు ఉడకబెట్టుకుని తినాలంటే అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కంటే కందిపప్పు రేటు ఎక్కువగా ఉంది. తర్వాత వంకాయ కూర వండుకున్నా, టెంకాయ పచ్చడి చేసుకున్నా, ఇంకేదో చామదుంపలు వేయించుకున్నా, బంగాళదుంపలు వేయించుకున్నా మంచి నూనె వాడకూడదు మొత్తం మీద. నెయ్యి వాడి దాంతో తినాలట ఒక్క ద్వాదశి నాడు. అయ్యి బాబు ఇదేదో కొంచెం కష్టంగా ఉంది, నెయ్యి వాడలేమండి అంటే నెయ్యి వాడలేనప్పుడు వండుకోవడం మానేసి పచ్చన్నం తినడమే సుఖం. పళ్ళు తినేటివి చక్క చక్కెరకి వెళ్ళారటి పళ్ళు, ఇదో దానిమ్మకాయ గురువుగారిది పట్టుకుపోయి తినేటివి. ఇలా మొత్తం మీద నూనె వాడకుండా నేతితో వండిన పదార్థం సేకరించి ఆ రోజంతా ఎక్కువ ఆహారం తీసుకోకుండా లఘ్వాసనం తీసుకుని స్వామివారిని శ్రీమన్నారాయణుడిని భక్తి శ్రద్ధలతో తలుచుకుంటే అటువంటి వారు శాశ్వత స్వర్గ నివాసం పొందుతారు. ఇది కూడా ద్వాదశి తిథి కూడా శ్రీ మహావిష్ణు తిథి కింద లెక్క. ద్వాదశి వ్రతము అని ఒక వ్రతం ప్రత్యేకంగా అంబరీషుడు చేశాడు. ఏకాదశికి ఎలాగో అందరూ ఉపవాసం ఉంటారు, ఈయన ద్వాదశి నాడు కూడా ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు దాటకుండా అన్నం వండి ఎంతో కొంత దానిని ఎవరో అతిథికి పెట్టి తర్వాత తింటాట. ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేశారంటే మాత్రం ఇక వాడు నరకానికి వెళ్ళడు, వాడు జోలికి ఎవడన్నా పెడితే వాడు అంతం విష్ణుమూర్తి తోస్తాడు. ద్వాదశి వ్రతం నాడు ఉపవాసం ఉన్నా హరిస్మరణ చేసినా అటువంటి వారిని పొరపాటును కూడా ఏమీ అనకూడదని వాళ్ళని మనం తిడితే అటువంటి వాళ్ళని శ్రీ మహావిష్ణు చక్రంతో సంహరిస్తాడని భాగవతం చెబుతున్నది. అందుకని ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో భగవత్ స్మరణ చేయటం, భగవత్ కథ వినడం, ఇదిగో ఈ నేతితో చేసిన పదార్థాలు తినడం, ఇవి ముఖ్యమైనవి. తిథులలో ఏకాదశి ద్వాదశులు అత్యంత పవిత్ర తిథులు అన్నమాట, విష్ణు తిథులవి. ఇక ధర్మచరిత్ర ఇప్పుడు కొత్తగా చెబుతున్నాడు మహాతపుడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించేశాడు, రకరకాల జాతులు పుట్టాయి, పులులు పుట్టాయి, సింహాలు పుట్టాయి, క్రూర మృగాలు ఇంకా రకరకాలు పుట్టాయి, జిత్తుల మారి నక్కలు పుట్టాయి. అప్పుడు ఒకటేమిటండి, ఒకటి రెండుగా చాలా రకాలైన జంతువులన్నీ పుట్టుకొచ్చాయి. ఇంతలో ఆ మహానుభావుడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ జంతువులు పుట్టాయి, ఎప్పుడు దేనికి తిక్క వస్తుందో పక్కదాన్ని చంపేస్తుందో. మానవులు పుట్టారు, క్రమం లేకుండా ఒక ఇల్లు కట్టుకుంటే రెండో వాడు లాగి తండేసి ఆ ఇంట్లో దూరిపోతున్నాడు. హైదరాబాద్లో భూమి ఎలా అయితే కబ్జా చేస్తున్నారో అలా కబ్జాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అప్పట్లో ప్రజలు మాత్రమే దుష్టులు అలా చేసేవారు, ఇప్పుడు అవసరం లేదు. చక్క పెద్దలే అధికారులు, పైవాళ్ళు అధికారులు అంటే గవర్నమెంట్ అధికారులు అనక్కర్లేదు బాబు, మనని పరిపాలించేటటువంటి పెద్దలు ఉన్నారు కదా, ప్రభుత్వమే లాక్కుంటుంది కనుక ఇప్పుడు ఏం పెద్ద ప్రమాదం లే. ఇవాళ ఆక్యుపై చేసేవాళ్ళంతా దొంగలంతా వాళ్ళే. అప్పట్లో పాపం ప్రభుత్వ భయంతో ప్రజలు ఆ పని చేసేవారు కాదు. కానీ అలా చేస్తే వాళ్ళని అదుపులో పెట్టడానికి ఏదో ఒక మార్గం కావాలి కదా. ప్రజానీకం ప్రారంభ కాలంలో ఇవాళ ఉన్న ధర్మసూత్రాలు లేవు, అధర్మంతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ఒక క్రమశిక్షణ ఎలా ఇవ్వాలి అని ఆయన ఆలోచించాడు. అప్పుడు ఆయన కుడివైపు నుంచి తెల్లని కుండలాలు ధరించి, తెల్లని పూలదండలు ధరించి, ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకున్న ఒక మహాపురుషుడు పుట్టాడు. ఆయన ఎలా పుట్టట, ఎద్దులాంటి ముఖంతో పుట్టట. నాలుగు పాదములున్నాయట, చతుష్పాదం వృషాకృతిం తం దృష్ట్వావాచ భగవాన్ పాలయే మా ప్రజాః సాధో త్వం జ్యేష్ఠో జగతో భవ. నాలుగు పాదాలున్నాయి, వృషాకృతిం ఎద్దు రూపంలో ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చూస్తే ముచ్చటగా ఉంది, ఇంకా 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 చూడాలనిపిస్తుంది. కొన్ని ఎద్దులు ఎంత ముద్దుగా ఉంటాయో చూడండి, కొన్ని ఎద్దులు చూస్తే వాడి చికాకు వస్తుందని. సహజంగా ఆవు దూడల్లో అందం ఉంటుంది, అలా ఉన్నాడు. అప్పుడు భగవంతుడైన బ్రహ్మదేవుడు ఆయన్ని చూశాడు, నాయన సృష్టిని క్రమబద్ధీకరించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే నా కుడివైపు నుంచి నువ్వు పుట్టుకొచ్చావు, ఈ ప్రజలందరికీ నువ్వు పాలకుడివై వీళ్ళని సక్రమంగా నడుపు, జగత్తుకి మొట్టమొదటి వ్యక్తిగా నిన్ను నేను పేర్కొంటున్నాను, నా పేరేమిటండి అన్నాడు వాడు. ఆలోచించాడు, ధర్మదేవత అని పేరు పెడుతున్నాను, నువ్వు ధర్మస్వరూపుడివి, నీకు నాలుగు కాళ్ళున్నాయి, ఈ నాలుగు కాళ్ళతో ఈ ప్రజల్ని ఏ పని చెయ్యొచ్చు ఏ పని చేయకూడదు నియంత్రించి సృష్టి క్రమం నాశనం కాకుండా ఏర్పాటు చేయి అన్నాడు. వెంటనే ఆయన ఇది ధర్మం ఇది అధర్మం, ఇది నా రూపం ఇది నా రూపం కాదు అని కొన్ని రాసేశాడు, అప్పటి చట్టాలన్నమాట. ఆ తర్వాత ఏం చేశాడు, నాలుగు కాళ్లతో కొంతకాలం పరిపాలించాడు. నాలుగు కాళ్లతో ఆయన ఉన్న కాలం కృతయుగము అని పిలువబడింది. ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతో ప్రజాపాలన చేశాడు, ప్రజల్ని నడిపాడు. కృతయుగం వెళ్ళిపోయింది. త్రేతాయుగం రాగానే ఒక నల్లని పురుషుడు వచ్చాడు. ఎవడవరా నువ్వు అన్నట్ట ధర్మదేవత, నేను కలి పురుషుడి పాపాత్ముడి అన్నాడు. ఇదేమిటి నేనుండగా నువ్వెందుకు వచ్చావంటే, నీకంటే ముందు అసలు నేనే ఉన్నానయ్యా, బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించాక నన్ను గెంటేశాడు, అసలు నాది, నీ వల్ల నేను ఈ కృతయుగంలో పొరపాటును కూడా ప్రజలలో అడుగు పెట్టలేకపోయా, ఇక్కడి నుంచి నేను కూడా 1/4 పార్టిసిపేట్ చేస్తాను ఈ సృష్టి క్రమంలో అన్నాడు. అంటే 1/4 వంతు నాది అన్నట్ట అని ఆ ఎద్దుకు నాలుగు కాళ్ళలో ఒక కాలు నరికేశాడు. వాడు కుయ్యో ముర్రు అన్నట్ట, బ్రహ్మదేవుడు వచ్చి నీ అమ్మ గడిపాడు, ఎలా ఎందుకు చేసావంటే మరి కలియుగం, అసలు నేను కలి పురుషుణ్ణి, నేను లేకుండా ఎలాగా. కాబట్టి త్రేతాయుగంలో మూడు పాదములే ధర్మము, ఒక పాదం నేను ఉంటాను అన్నట్ట. సరే తప్పదు కదా బ్రహ్మగారు అన్నాడు. అంటే ధర్మదేవత పరిస్థితి ఏమైందనమాట, త్రేతాయుగంలో మూడు పాదములతో ఉండి ఒక్క పాదం కలి పురుషుడికి ఇచ్చేశాడు ఆ కలి పురుషుడు ఆ కాలు నరికేయడం వల్ల. మనందరికీ ఆత్మీయులైనటువంటి అంబికా కృష్ణ గారు శుక్రవార అంబికా రూపంతో ఇప్పుడు ఏం చేశారు, వారికి ఒకసారి సభాముఖంగా స్వాగతం పలుకుదాం. ఇలాగా ధర్మదేవత మూడు పాదాలతో కలిపి పురుషుడు ఒక పాదంతో త్రేతాయుగం నడిపేయక కొంతకాలం గడిచాక త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. మళ్ళీ కలిపురుషుడు వచ్చాడు. ఏం ధర్మదేవత, ఎద్దు రూపంలో నాలుగు కాళ్లతో ఉన్నావు, ఇంతకు పూర్వం ఒక కాలు నరికాను మూడు కాళ్లతో ఉన్నావు, ఇప్పుడు ఇంకొక కాలు కూడా తీసేసుకుంటున్నానే అని మళ్ళీ ఏం చేశాట, రెండో కాలు కూడా నరికేశాట. వాడు కుయ్యో మొర్రు అన్నాడు ధర్మదేవత. కుయ్యో అన్నా మొర్రు అన్నా తప్పదు, నీవు సగం నేను సగం ఉందాం ద్వాపర యుగంలో అని ఆ పాపం ధర్మదేవతని గట్టిగా పట్టేశాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ధర్మదేవత, నేను ఏం చేయలేను, ఇది యుగ వ్యవస్థ, అంచేత నీ ధర్మము ప్రజలలో సగం మంది పరిపాలిస్తారు, సగం మంది పాపాత్ములు ఉంటారు. ఆ సగం మంది పాపాత్ములకి కలిపురుషుడు అధిష్టాన దేవత, ఈ సగం మంది పుణ్యాత్ములకి నీవు అధిష్టాన దేవతవి, మీ ఇద్దరు చెరిసగం పంచుకోండి అన్నాడు. అంటే గవర్నమెంట్ని కలిసి ఫామ్ చేయమన్నారు అన్నమాట. ఆ కలిపురుషుడు అంటే ఎర్రబట్టలు, అంటే ఈ దీక్షావస్త్రాలు కాదు, ఓ దిక్కుమాల పార్టీ ఉందండి, ఆ ఎర్రబట్టలు వాళ్ళు సగం మంది వాళ్ళు అనమాట, ఈ శ్వేతవస్త్ర అంబరధారులు వీళ్ళును. ఇక్కడికి ద్వాపర యుగం నడిచింది, కలియుగం వచ్చింది. ఈసారి కలిపురుషుడు ఏకంగా మూడో కాలు కూడా నరికేశాడు. వీడు కుయ్యో మొర్రు అనే లోపు నాలుగో కాలు కూడా నరకబోతూ ఉంటే బ్రహ్మదేవుడు వచ్చి తప్పు తప్పు, ధర్మదేవతకి నేను నాలుగు పాదాలు ఇచ్చా, కృతయుగంలో నాలుగు పాదాలతో నడిచాడు, నువ్వు వచ్చి త్రేతాయుగంలో ఒక పాదం నరికావు, ద్వాపర యుగంలో రెండో పాదం నరికావు, ఇదిగో ఈ కలియుగంలో మూడో పాదం నరికావు, అక్కడ కట్టేబెట్టు. కలియుగంలో కనీసం ఆ ఒక్క పాదమైనా లేకపోతే ఇంక ఈ ప్రజలు ఎవరు బతకరు. ఇప్పటికే అధర్మం మూడొంతులు, ధర్మం ఒక్కొంతే ఉంది మనకి, ఒక్క వంతు ధర్మం ఉంది కాబట్టి ఈ మాత్రమేనా వర్షాలు కురిసి అన్నం తింటున్నా అంట. ఈ ఒక్క వంతు ధర్మము కూడా పోతే ఈ కాశీని గుళ్ళు, ఈ కొంతమంది దీక్షాపరులు, ఈ కొంతమంది పురాణం వినేవాళ్ళైనా లేకపోతే ఇంకప్పుడు మొత్తం సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది, మొత్తం విజృంభించి వేడి పెరిగిపోతుందిట. ఆ వేడి 100 సంవత్సరాల పాటు ఉంటుందన్న, 100 సంవత్సరాల పాటు అగ్ని అలా నిప్పులు వర్షం కురుస్తుంది, ఒకటే వేడి, కాలి 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 భూమంతా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇంక ప్రజలు ఎవరూ ఉండరు. ఆ తదనంతరం 1000 ఏళ్ళు వర్షం కురుస్తుంది ఏకధాటిగా, ఆ 1000 ఏళ్ల వర్షంలో భూమి అంతా కొట్టుకుపోతుంది. ఆ స్థితి అప్పుడే రాకూడదు కనుక ఓ కలిపురుష ఆ ఒక్క పాదం ధర్మానికి అట్టే పెట్టు అన్నాడు. సరే, ఈ విధంగా మహానుభావుడు ధర్మదేవత బ్రహ్మగారి కుడి భోజనం నుంచి పుట్టి వరుసగా నాలుగు పాదాలతోటేమో కృతయుగంలో, మూడు పాదాలతో త్రేతాయుగంలో, రెండు పాదాలతో ద్వాపర యుగంలో, ఒంటి పాదంతో కలియుగంలో పరిపాలన చేశాడు ప్రజల్ని. ఆ ధర్మమూర్తి ఎప్పుడూ కూడా ఏ రూపంలో తిరుగుతాడు అంటే తెల్లని బట్టలతో, తెల్లని దండలతో, తెల్లని గంధం పూసుకుని తెల్లని వాడై తిరుగుతాడు. ఈయన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అందరిలోనూ ఉన్నాడు, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పాదభేదంతో ఉంటాడు. షడ్భేదో బ్రాహ్మణానాం సహ త్రిధా క్షత్రే వ్యవస్థితక ద్విధా వైశ్యైకధ శూద్రే స్థిత సర్వగత ప్రభు. ఆరు భేదములతో బ్రాహ్మణులలో ఉన్నాడు. ఏమేమిటి ఆరు భేదాలు అంటే, యజ్ఞం చెయ్యడం, యజ్ఞములు చేయించడం అంటే తాను సొంతంగా చేసుకుంటున్నాడు, ఇతరులకి చేయిస్తున్నాడు, అక్కడికి రెండు. వేదాలు చదవడం, చదివించడం, దానం చెయ్యడం, పుచ్చుకోవడం. దానం మాత్రం చెయ్యడం, చేయించడం కాదు, పుచ్చుకోవడమే. ఈ ఆరు భేదములతో బ్రాహ్మణులలో ధర్మదేవత ఉన్నాడు. అంటే ఉండాలి న్యాయానికి. ఇప్పుడు కలియుగంలో ఇవన్నీ కనపడకపోయినా ఒక పాదం, అది కారణం. దానం చేసేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు, యజ్ఞం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేయించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వేదాలు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదివించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, తగ్గిపోతారు, కృతయుగంలో అలా ఉండరు. ఈ ఆరు రూపాలతో ధర్మదేవత బ్రాహ్మణులలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు ధర్మదేవత కనపడాలంటే ఏం చెయ్యాలి, యజ్ఞము చేసిన వాడిలో, యజ్ఞం చేయించేవాడిలో ఈ ధర్మదేవత అదృశ్యంగా ఉన్నాడు, కనబడినట్టే మనకు కనబడకపోయినా. వేదం చదివిన వాడిలో, వేదం చదివించిన వాడిలో ఆయన ఉన్నాడు. దానం చేసేవాడిలో, దానం చేయి పుచ్చుకునేవాడిలో ఆయన ఉన్నాడు. ఆరు పనులు చెయ్యాలి. ఎందుకని ఆ మాట అన్నాడంటే, దానం పుచ్చుకోవడం మటుకు చేస్తున్నామండి, ఆరో పని మిగతావి చేయటం లేదు, మాలో ధర్మదేవత ఉంటాడంటే ఉట్టి పుచ్చుకుంటే కదా, ఇవి కూడా ఎంతో కొంత ఉండాలి. అందుకని. ఇంకా క్షత్రియుడిలో ఏ ఏ రూపములలో కనపడతాడు, ఎంచేతంటే బ్రాహ్మడుకున్నంత ఈ సాధన క్షత్రియునికి అవసరంలా, అందుకని కొంచెం తగ్గించారు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్రాహ్మణులకు పెట్టినన్ని రూల్స్ తక్కిన వాళ్ళకి పెట్టాల, అవన్నీ మీకు పెడితే మీరు పనులు ఏం చేస్తారండి, వీళ్ళకి పొద్దున సాయంకాలం దాకా అలా పంచికట్టు కూర్చుంటే ఇహ లోకం నడవద్దు. అందుకని వాళ్ళకి మాత్రం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ 6 పెట్టారు ధర్మదేవత ఉండడానికి, క్షత్రియుడికి ఎక్కువ కష్టం పెట్టకుండా 3 పెట్టారు. యజ్ఞం చెయ్యి, వేదం చదువు, దానం చెయ్యి, ఈ 3 చేస్తే చాలు. ఇంకా వైశ్యులకి ఇంకొంచెం తగ్గించారు, ఎందుకంటే వీళ్ళకి కొంచెం కష్టం ఎక్కువ ఉందిట, పనులు ఎక్కువ కష్టపడాలి, పొద్దు నుంచి సాయంకాలం దాకా వ్యాపారం చెయ్యాలి, అంచేతయ వ్యాపారం చేయకపోతే లోకం నడవదు. అందుకని ఏం చేశారంటే వ్యవసాయం సక్రమంగా చేసినా వాణిజ్యం సక్రమంగా చేస్తే, అంటే తన వృత్తిని విడిచిపెట్టకుండా వ్యవసాయం వాణిజ్యం ఈ 2 చెయ్యండి వైశ్యులు చాలు, ఇది చేస్తే ధర్మదేవత పూర్తిగా వాళ్ళలో ఉన్నట్టే. సో వైశ్యులలో ధర్మదేవత ఎప్పుడున్నాడు, ఉన్నాడు అంటే తన వ్యాపారాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అన్ని ధర్మకార్యాలు చేస్తూ వృత్తిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే వాడిలో ఉంటాడు ధర్మదేవత. కొంత ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తే, వ్యవసాయం సక్రమంగా సాగిస్తే వైశ్యుల్లో ఉన్నట్టే, ఈ 2 ఉంటే చాలు. అంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ బాధ్యత తగ్గించాడు. ఇంకా శూద్రులకి ఇంకా తగ్గించేశాడు, నాయనలారా మీరు ఎక్కువ కష్టపడకండిరా, ఈ పై వృత్తులన్నిటిల్లోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ వృత్తికి మీరు సహాయం చేయండి, అసిస్టెన్స్ ఇవ్వండి చాలు, సహాయంతో మీకు తేలిక అయిపోతుంది అన్నాడు. అమ్మవారికి హారతి ఇస్తుంటే మీరు పళ్ళెం పట్టుకోవడానికి సాయం చేస్తే చాలు, మీకు తొందరగా ధర్మం వచ్చేస్తుంది. వ్యవసాయం చేసేవాళ్ళు కోఆపరేట్ చేయండి చాలు, మీకు ధర్మదేవత రూపం వచ్చేస్తుంది. అందుకే కలియుగంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే కలిర్ధన్య శూద్రోధన్య స్త్రీధన్య అని. కలియుగంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరు, తొందరగా మోక్షం ఎవరికి వస్తుంది అంటే శూద్రులకి స్త్రీలకి. లేడీస్ మీకు ఏం అదృష్టం అండి బాబు, ఇంత కష్టపడి గింజుకున్నా మాకు లేదు తొందరగా మోక్షం, ఎక్కువ సాధన చేయాలట. ఆడవాళ్ళు ఊరికే అలా అలా సాయం చేస్తే మోక్షం వచ్చేస్తాడు. ఇంత గుడి కట్టించిన కృష్ణ గారి కంటే పక్క నుంచి హారతి పుచ్చుకుంటే ఆవిడకి వచ్చేస్తున్నారు సార్, చాలా లైట్ అనమాట. భగవంతుడు అలా అనుగ్రహించాడు స్త్రీలని ఈ కలియుగంలో. అలాగే శూద్రులకు కూడా వీరికి రవ్వంత సహకారం చేస్తే చాలు, కొండంత కర్ల నమ్మి ఉంటే చాలు అంతే. ఈ రకంగా ధర్మదేవత ఈ వర్గాలలో కొలువై ఉన్నదట, ఈ పనులు సక్రమంగా చేస్తే మోక్షం ఇస్తుంది. ఆ విధంగా ధర్మదేవత పుట్టి వీళ్ళందరిలో ఉంటూ 7 ద్వీపాలను పరిపాలన చేశాడు, ఈ భూమండలం అంతా నిండి ఉన్నాడు. ధర్మదేవత లేనప్పుడు ఎవడికి ఎవరు నచ్చితే వాళ్ళతో కాపురం చేసేవారు, కానీ ధర్మదేవతను పుట్టించాక పెళ్ళి అని ఒక ప్రక్రియ పెట్టాడు. పెళ్ళి శాస్త్రోక్త ప్రకారంగా అది బ్రాహ్మ వివాహం కానీ ప్రాజాపత్యం కానీ లేకపోతే గాంధర్వం కానీ పైశాచికం కానీ ఇలా ఈ వివాహ విధుల్లో ఏదో ఒక విధానం ద్వారా పెళ్లి చేసుకోవాలి. వేద మంత్రములతో యజ్ఞగుండం పెట్టి చేసే వివాహాన్ని బ్రాహ్మ వివాహం, వాళ్ళందరికీ ఎక్కువ మందికి పూర్వ యజ్ఞం చేయించేవారు. ఇప్పుడు ప్రాజాపత్య వివాహమే ఎక్కువ చేయిస్తున్నారు, ఎందుకనంటే యజ్ఞం కూడా తీసేసి ఏదో నామకే వస్తే నిప్పు అంటిస్తున్నారు, అది అంటించట్లేదు. వేద మంత్రాలతో చేస్తారు, అరుంధతి నక్షత్రం చూపిస్తారు, యజ్ఞోపవేతాదులు అవి మార్చడం అవి చేస్తున్నారు. ఇది ప్రాజాపత్యం, కలియుగంలో ఎక్కువగా ప్రాజాపత్యం జరుగుతోంది కొంతవరకు తంతు. ఇది కాకుండా గాంధర్వము అని ఒకటి ఉన్నది, అంటే భార్యాభర్తలిద్దరూ అవ్వాలి అంటే ఒక స్త్రీ పురుషులిద్దరూ కూడా ప్రేమించి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను అనుకుంటే దండలు మార్చుకుంటే చాలు, ఎక్కడో దాటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దండలు మార్చుకున్నాక. ఇప్పుడు మన రిజిస్టార్ ఆఫీసులోకి వెళ్ళి సంతకం పెడుతున్నారే, ఇది గాంధర్వం. ఇది కాకుండా రాక్షస వివాహం మరొకటి ఉంది, అదేమిటంటే పెద్దల్ని ఎదిరించి చేసుకునే పెళ్లి, దిక్మాల పెళ్లి. ఇది నిజానికి ఒక్క మహారాజాధిరాజులకి క్షత్రియులకి నిబంధించారు. కలియుగంలో తండ్రికి తెలియకుండా ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకొచ్చి తండ్రి మీద కూడా దాడి చేసేవాళ్ళు తయారయ్యారు, కనుక అందరూ బుచ్చు చేసుకుంటారు ఈ పెళ్లి. ఇప్పుడు ఇది రాక్షస వివాహము అంట, పెద్దవాళ్ళని ఎదిరించి ధిక్కరించి వీళ్ళిద్దరూ చూపులు కలిసిన సుఖవేళని వెళ్ళిపోతారు. కానీ రాక్షస వివాహంలో ఎక్కువ మంది సుఖపడరట, ఎప్పుడైతే పెద్దల్ని ధిక్కరించారో వాళ్ళ అనుమతి లేకుండా, ప్రేమించడం తప్పండల్లా, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని తిట్టి ఎగిరెళ్ళి పెళ్లి చేసుకోవటం వల్ల చిట్ట చివరికి ఎప్పుడు కూడా అంత సుఖం ఉండదు, వీళ్ళ సంతానం కూడా సుఖమైన సంతానం అవ్వదు, తల్లిదండ్రులు ఏడిపిస్తారని చెప్పారు. ఇంకా ఆఖరిది దరిద్రం పిశాచ వివాహం, పైశాచిక వివాహం. అంటే అమ్మాయి నిద్రపోతూ ఉంటే తాళి కట్టి పట్టుకుపోవడము, లేదా ఏ మానభంగమో చేశాక పెళ్లి చేసుకుంటున్నానని నాటకం ఆడటం, ఇవన్నీ పిశాచ వివాహాలు. వీటి గురించి తెగ చెప్పారు, అవన్నీ ఇప్పుడు చెబితే లేనిపోని గొడవ కూడాను, అంత తద్దినం ఉంది వీటిల్లో. ఈ పైశాచిక వివాహం కూడా నీచమైన మొత్తం మీద వివాహ ప్రక్రియే. మొదట్లో సృష్టి ఆరంభంలో ధర్మం దేవత పుట్టనికితం, ఎవరు ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో ఎప్పుడు వదులుతున్నారో తెలియకుండా ఈ అమెరికా వాళ్ళ తంతులాగా ఇంగ్లీష్ వాళ్ళ తంతులో ఉండేది. ధర్మదేవత పుట్టాక ఒక భార్య ఒక భర్త, లేదా ఒకవేళ భర్త ఎక్కువ మందిని చేసుకోవాల్సి వస్తే ఈ భార్యానుమతిని తీసుకుని సక్రమంగా వేద విధి ప్రకారం పెళ్లి చేసుకోవాలి. పెళ్ళయ్యాక భార్యాభర్తల బంధం అంత తేలిక కాదు వేయడం. ఈ క్రమం వచ్చేసింది, అక్రమాలన్నీ పోయాయి. ఈ కథ విని ఒక ఆయన, పాత రోజులే బాగున్నాయండి, ఇవాళ పెళ్లి చేసుకుని మర్నాడు విడాకులు చూడండి అచ్చకంగా ఉండి దిక్కుమాల బంధం అంటున్నాడు ఆయన. కొప్ప కొల్లేరైపోతుంది దానివల్ల, అది ఇష్టం వచ్చినట్టుగా కోతుల సంతానంలా తయారైపోయి చివరికి సృష్టి మొత్తం నశించిపోతుంది. ఎందుకంటే 2006లో అమెరికా వెళ్ళినప్పుడు ఈ కథ కొంచెం క్లుప్తంగా చెప్పారు. అక్కడ చెబితే ఆ డాల్లాస్లో ఒక ఆయన అడిగాడు అనమాట, ఏమండి అదే సుఖం బాగున్నట్టుందండి అని, నీకు బాగానే ఉంటుంది అమెరికాలో ఉండవు కాబట్టి మా భారతదేశం వాళ్ళు ఇంకా పూర్తిగా పాడైపోలేదు, ఇలా ఉంటే దానివల్ల ఇప్పుడు ఎన్ని రకాల అరాచకాలు ఎన్ని రోగాలు ఎంత అస్తవ్యస్తం సృష్టి అయిపోతుంది, పశుత్వం అయిపోతుంది అనమాట. పశువులైనా పర్వాలేదు, వీడింకా ప్రమాదకారుడు అవుతాడు. సృష్టి మొత్తం మొట్టమొదటి చెప్పాడు అనమాట, ఈ క్రమం తప్పితే అనారోగ్యంతో ధర్మ విరుద్ధమైన కర్మలతో దరిద్ర సంతానంతో ఒకళ్ళొకళ్ళు చూసేవాళ్ళు లేక కొట్టుకుని మళ్ళీ చివరికి కొట్టుకు చచ్చిపోతారు. ఒకసారి చూస్తే తెలిసిపోతుంది మనకి, విడిపోతారు. వీళ్ళ పిల్లలు ఎవరో వీళ్ళకి తెలియదు, ఈ పిల్లాడే మళ్ళీ రేపొద్దున ఆ తల్లిని వాడు వివాహం చేసుకోవచ్చు పొరపాటున, అప్పుడు అది ఏమవుతుంది? లేక తండ్రిని తెలియక కొట్టేసి దొంగతనం చేసి కొట్టుకుపోవచ్చు, అది ఏమవుతుంది? ఇవి కాక విత్తల విడితనం వల్ల ఎన్ని రకాల రోగాలు వస్తాయి. అందుకని ధర్మదేవత వాటన్నిటిని అదుపులో పెట్టాడు. ఒకవేళ కాదంటే ఘోర నరకాలు కూడా నిర్ణయించాడు. ఏ పాపం చేస్తే ఏ నరకం వస్తుందో ప్రజానీకానికి అందులో ఒక క్రమశిక్షణ ప్రకారం ఏర్పాటు చేసేశాడు. ఈ విధంగా సప్తద్వీపాలని పెట్టాడు. ఇంకా ఏం చేసేట, ఆయన నియమం పెట్టాడు మానవులకి ప్రధాన నియమాలు. ద్రవ్య గుణ క్రియా జాతి చతుఃపాద ప్రకీర్తితః, నేను ధర్మదేవతని, ఆబోతు రూపంలో ఎద్దు రూపంలో తిరుగుతా, నాకు 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలు ఏమిటి అంటే, 1 ద్రవ్యం, డబ్బు. ద్రవ్యం అంటే కేవలం క్యాష్ అనే కాదు, ఈ అగరబత్తి అదొక ద్రవ్యం, అగ్గిపెట్టి అదొక ద్రవ్యం, ఇవన్నీ ద్రవ్యాలే. కాబట్టి ద్రవ్యము 1 పాదం నాకు. దీన్ని బట్టి ధనము సంపాదించడం తప్పు అనుకుని కొంతమంది ఈ మధ్యన ప్రచారం చేస్తున్నారు, ఇదంతా అబద్ధం. అది ధనము కూడా ధర్మములో 1 పాదం. ధనం లేకపోతే అర్థము పురుషార్థములలో ఉత్తమముని కదా వ్యాసుడు అన్నాడు. అసలు ఉత్తమమైనది అర్థం పురుషార్థాల్లో కల్లా, ఇది గొప్పదట క్యాష్. అది సక్రమంగా ఉంటే, దాని వెంటపడి ధర్మం నశిస్తే లేకపోతే చెయ్యరాని పనులు చేస్తే అప్పుడు అది పాపం అవుతుంది, నీచం అవుతుంది. ధర్మదేవత 1 పాదం ద్రవ్యం, 2 గుణము. గుణములుండాలి, దుర్గుణములుంటే అది ధర్మదేవతకి విరుద్ధం. కాబట్టి 2 పాదం గుణం, 3 క్రియ పని, 4 జాతి. అంటే ధర్మమును సక్రమముగా పరిపాలిస్తే దానిని జాతి అంటారు, అంతకంటే లేదు. ద్రవ్య గుణ క్రియా జాతులనే 4 పాదాలు ఉండేవి. కృతయుగంలో మొట్టమొదట 4 ఉన్నాయి. అందులో ద్రవ్యం అనే పాదం త్రేతాయుగంలో పోయింది. అంటే ద్రవ్యం ధర్మబద్ధంగా సంపాదించడం కానీ, ద్రవ్యం ధర్మబద్ధంగా దానం చేయడం కానీ పోయాయి. ద్రవ్యం కోసం కొట్టుకోవడం అనేది ఇదిగో త్రేతాయుగంలో మొదలైంది, డబ్బు కోసం. అందుకే త్రేతాయుగంలో రాముడిని అడుగుకి పంపి రాజ్యం కొట్టేయాలనుకుంది ద్రవ్యం వాళ్ళ అమ్మ. అంటే ద్రవ్యం కోసం యుద్ధం త్రేతాయుగం నుంచి మొదలైంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ద్రవ్యం తర్వాత 2 పాదం గుణం నరికేశారు. అందుకే అక్కడ దుర్గుణాలు ఎక్కువైపోయాయి. అన్నదమ్ముల బిడ్డలు కొట్టేసుకోవడం, ఒకళ్ళ భార్యలు ఒకళ్ళ తొడ మీద కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ దుర్గుణాల లక్షణాలు అన్నమాట. గుణం పోయింది. ఈ కలియుగంలో 3 పాదం ప్రస్తుతం జాతి పోయింది. ఇప్పుడు అందుకే చూడండి, మీరు ఎక్కడైనా జాతి ధర్మాలు ఉన్నాయా? ఎప్పుడు ఎవడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో తెలియదు. పైకి అందరం కూడా అన్ని జాతులు ఓటేని చెప్పినా కొన్ని పనుల కోసమైనా జాతి ధర్మములు తప్పవు. అన్ని జాతులు ఒకటే కాదని అనం. మనందరం శాస్త్రం కూడా ఏం చెబుతోంది, జాతి తప్పండల్లా, జాతులన్నీ ఐకమత్యంతో ఉండకపోతే, జాతులన్నీ పరమాత్మ స్వరూపాలు కాకపోతే సృష్టి ఎలా నడుస్తుంది? కానీ కొన్ని క్రియలు జాగ్రత్తగా ఆచరించండి అంది. ఇప్పుడు కలియుగంలో జాతి ధర్మం నశించి చెప్పు చెప్పు కింద ఉండాలి, అది సింహాసనం సింహాసనం కింద ఉండాలి అనే నీతి పోయి క్రమక్రమంగా అజ్ఞానంలో పడిపోయింది. దీనివల్ల ఏమవుతుందట, జాతి ధర్మం నశించడం వల్ల మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందిట. ఎలాగా, చదువు లేదు ఒక వ్యక్తికి అనుకుందాం, అస్సలు వాడికి విజ్ఞానం లేదు. జాతి అంటే విద్యను బట్టి కూడా కదా జాతి అనేది. ఏమీ చదువు రాని ఒక సన్యాసిని ఒక చవటని పైకి తీసుకురావడం కోసం జిల్లా కలెక్టర్గా పెట్టేశాం మనం వాడు, వాడికి అక్కలు రావు. ఆ తర్వాత ఏమవుతుంది మొత్తం జిల్లా అంతా? అంటే విద్య ప్రతిభ వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిభా విద్యలను కనుక తొలగిస్తే అది జాతి నాశనం అంటారు. జాతి నాశనం అంటే ప్రతిభా విద్య, అంతేగాని మనుషులు అనుకోకండి అక్కడ లేనిపోయిన గొడవ. జాతి అనగా ఏమిటి, ఎవరిలో అయితే కర్మాచరణం సత్కర్మాచరణం ఉన్నదో, ఎవడిలో విద్య ఉన్నదో, ఎవడిలో ప్రతిభ ఉన్నదో వాడల్లా నిజమైన జాతివాడు. వాడికి మనం పట్టం కట్టాలి. అది కట్టడం పోతుంది కలియుగంలో. అలా పోవడం ద్వారా కలియుగ వ్యవస్థ నశిస్తుంది. సరే, ఇక పెళ్లిళ్లలో కులమతాదులు పోయి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటారు, దానివల్ల చివరికి ఏమైపోతుందో తెలియకుండా అయిపోతుందిట. ఇదంతా సంకర జన్మ సంకర జాతి అయిపోతుందిట. కాబట్టి కలియుగంలో మూడవ పాదం జాతి పోయింది, ఇంకా నాలుగవది క్రియ ఒక్కటి మిగిలింది. ఇప్పుడు క్రియ పని, ఏదో పని చేస్తున్నాం మనం, మంచో చెట్టో దొంగతనమో ఇంకోటో తాగుడో కాకపోవటమో, మొత్తం మీద ఏదో పని చేయకుండా మాత్రం ఉండలేడు వీడు. ఆఖరికి వాడి మీద వీడు, వీడి మీద వాడు కొట్టుకోవడమో తిట్టుకోవడమో చేయటమో ఏదో పని చేస్తాం. ఈ పని అనేది చెట్ట చివరికి పోతుంది. అది పోయిన వెంటనే మొత్తం సృష్టి నశిస్తుంది. ఈ నాలుగు పాదాలు ఆయన దగ్గర ఉన్నాయి, ధర్మదేవత దగ్గర. ఇంకా ఆయనకు మూడు కొమ్ములు ఉంటాయట. మామూలుగా ఎద్దులకి రెండు కొమ్ములు ఉంటాయి, ధర్మదేవత వృషభ రూపంలో ఉంటాడు, ఆయనకు మూడే మూడు కొమ్ములు ఉంటాయి. ఆ మూడు కొమ్ములు, ఒకటి సంహిత, మూడోది పదం క్రమం అంటారు. ఈ మూడు కొమ్ములు ఉన్నాయి. ఇవి కాకుండా కంఠం పైకెత్తడం తగ్గించడం మధ్యస్థాయిలో వాడడం, ఈ మూడు నాదాలు ఉన్నాయి మనలో. ఒక్కొక్కడితో పెద్ద పెట్టు అరుస్తారు, ఒక్కొక్కడు చాలా బేస్లో మాట్లాడతారు, కొందరు మధ్యస్థాయిలో మాట్లాడతారు. దీనిని మంద్ర మధ్య తారాస్థాయి అంటారు. ఈ స్థాయిలు మూడు కూడా కంఠం నుంచి పుడతాయి. ఇది నాదము, ఇక్కడి నుంచే పుట్టింది. ఈ నాదం అతని ఆకారం. ఆయన ఆకారం ఏమిటంటే ఈ నాదం అన్నమాట. ఆయన జ్ఞానస్వరూపుడు. ఇలా ఉండగా చంద్రుడు ఒకనాడు బృహస్పతి భార్య తారను ఎత్తుకుపోయాడు. ఇది వరకు మనం చెప్పుకున్నాం. ఆ తారను ఎత్తుకుపోయేసరికి ధర్మపురుషుడికి మొదటిసారిగా గాయం. ధర్మపురుషుడికి ఎప్పుడు గాయం అయ్యింది అంటే చంద్రుడి వల్ల. వెంటనే ధర్మదేవత, ఇది అధర్మం, కృతయుగంలో స్వర్గంలో నువ్వు అధర్మం చేస్తున్నావు, గురువు గారి పెళ్ళాన్ని ఎత్తుకుపోయావు, నీ వల్ల మొత్తం లోకంలో అధర్మం అంటే మొదలవుతోంది, నా మాట విని విడిచిపెట్టంటే విడిచిపెట్టలా. దాంతో ధర్మదేవత బాధపడి, ఛీ ఎందుకురా నా మాట వినని ఈ ప్రజల్ని పరిపాలించడం, ప్రజల్ని ధర్మంగా ఇలా ఉండండి అని నేను కండిషన్స్ పెడితే నా నిబంధనలు కాదన్నాడు చంద్రుడు. చంద్రుడే కాదంటే తక్కిన వాళ్ళు కాదనకుండా ఎందుకుంటారు అని వెంటనే ఆయన అడవికి పారిపోయాడు, ఒకనొక అడవికి. వెంటనే ధర్మదేవత వెళ్ళిపోగానే దేవతలకి మతి భ్రమించింది, రాక్షసులకి మతి భ్రమించింది. దాంతో రాక్షసులంతా శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో చంద్రుడికి సాయంగా దేవతల మీద పడ్డం, దేవతలు ఇంద్రుణ్ణి బృహస్పతిని పెట్టుకుని యుద్ధానికి రావడం, ఆ చంద్రుడు ఇంద్రుడు పరస్పరం రాక్షస దేవత సైన్యాలతో యుద్ధం చేయడం, ఇదంతా మనం దేవీ భాగవతంలో ఇదివరకు విన్నాం. ఇక్కడ ఏదైనా చెప్పడం క్లుప్తంగా చెప్పేసి ఊరుకున్నాడు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. దాంతో లోకాలు అల్లకల్లోలం అయ్యాయి. వెంటనే బ్రహ్మ వచ్చాడు. ఎందుకురా యుద్ధం చేస్తున్నారని అడిగితే, ఇదిగో నా పెళ్ళాన్ని ఎత్తుకుపోయాడండి ఈయన, ప్లీజ్ గివ్ మీ అంటే ఇవ్వట్లేదండి, ఇది అన్యాయం కదండి అన్నాడు పాపం బృహస్పతి గారు. బృహస్పతి గారిని యగాదిగా దూసి ఆ తర్వాత చంద్రుని, ఇదేమిటంటే నేనేం చెప్పనండి, ఆవిడ కావాలని వచ్చింది, నన్ను ప్రేమించింది, తనంతత వనిత వలచి వస్తే చులకన చేయడం న్యాయమా అన్నాడు ఈయన. ఏ బుద్ధి ఉందా లేదా, ఎంత తనంత తాను ప్రేమించి వచ్చినా కొంతైనా ఉచ్చరీచాలు ఉండద్దా, ఆవిడ గురువు గారి భార్య అయ్యా బాబు, దిక్మాలవాడ వదిలే అని నచ్చ చెప్పాడు. సరే మొత్తం మీద వదిలాడు. అప్పుడు బ్రహ్మ ఆలోచించాట, ఎందుకని ఈ చంద్రుడికి బుద్ధి పుట్టింది, చంద్రుడికి బుద్ధి పుట్టిన తర్వాత వీళ్ళందరినీ అదుపులో పెట్టవలసిన ధర్మదేవత ఏడి అని ఆలోచన చేస్తే, ధర్మదేవత తెల్లవారుజామున 4 గంటలకి కుయ్యవలసిన ఒక కోడిని అక్కడ అట్టే పెడితే ఆ కోడి సక్రమంగా కుయ్యలేదట. మొట్టమొదటి ధర్మం కోడి తప్పింది. అందుకని కోడి ధర్మం తప్పడం వల్లేమో చంద్రుడిలో ధర్మం తేడా వచ్చింది. చంద్రుడిలో ధర్మం తేడా రావడం వల్ల ధర్మదేవత విరక్తి చెంది వీళ్ళని వదిలి అడవికి పోయాడు. అందుకని కోడిని పిలిచి, నువ్వు చేసిన ఈ ఒక్క చిన్న పాపానికి నువ్వు నీ జాతి కొంతకాలం పాటు ఇక్కట్ల పాలైపోండి, మిమ్మల్ని చూడగానే చాలామంది ప్రజానీకం వరుణ్ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి గ్రామదేవతను కోసి పారేసి మెడలో మిమ్మల్ని తినేస్తూ ఉంటారు, అది తప్పు, అది అధర్మం అని పద్మాకర్ గారు చెబుతారు. ఆయన మాటను ఏదో కొంతమంది గుళ్ళో ఉన్నవాళ్ళు వింటారు, తక్కిన వాళ్ళు వినరు. ఆ రకంగా సక్రమంగా ఒక్క పూట కుయ్యినందుకు మీకు పేక అన్నాడు ఆయన, మీ పేకలు కొప్పతాయి అన్నాడు. ఇప్పుడు మీరు రాట్నాలు కొంట పోవడానికి, గొబ్బల మంగమ్మ దగ్గరికి పోవడానికి, ఇంట్లో అప్పుడప్పుడు అమ్మవారి పేరు చెప్పి బర్రున మెడ కోసేయడానికి కోళ్ళు ఆ రాళ్ళ దగ్గర గొబ్బల మంగమ్మ దగ్గర కూర్చుంటారు. అమ్మవారికి సాత్విక పూజ అంటే ఇష్టం అండి, కోళ్ళు కుక్కలు నక్కలు మేకలు కోస్తే ఇష్టం ఉండదు, అది ఎవడో భ్రమ. వాడు తినడానికి ఇష్టపడి ఆ దొంగనాటకం ఆడాడాలని, వద్దంటే కాదంటే బాగుండదని, అంచేత ఇకనైనా మారకపోతే బ్రహ్మశాపం మనకు కూడా తగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఆయన ధర్మదేవతని మళ్ళీ పిలిచి సక్రమంగా లోకంలో ధర్మం నడపాలనుకున్నాడు. అందుకని ఏం చేశాట, దేవతలారా పాపం చంద్రుడి ప్రవర్తనతో విరక్తి చెంది ధర్మదేవత ఎక్కడికో పోయాడు. ఎక్కడికి వెళ్ళాడో మీరు అందరూ తలో దిక్కుకి వెళ్ళి వెతకండి వెతకండి అనగా మొత్తం మీద వెతికారు. వెతకగా ఒకనొక కీకారణ్యంలో చెట్టు కింద కూర్చుని తపస్సు చేశాడు. ఆ చెట్టు రావి చెట్టు, అందుకే రావి చెట్టు ధర్మవృక్షము బోధి వృక్షము అంటారు. మీరు చూడండి, గౌతమ బుద్ధుడు ఏ చెట్టు కింద తపస్సు చేశాడు, రావి చెట్టు కింద, అది బోధి వృక్షం ఎప్పటికి కూడా. అలాగే శ్రీ మహావిష్ణువు తరచుగా రావి చెట్టు లేనని చెప్పాడు. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో అశ్వత్థ సర్వ వృక్షాణం అని చెప్పాడు, అంటే వృక్షములలో అశ్వత్థ వృక్షం నేను అని. ఇంకా చాలామంది మహానుభావులు రావి చెట్టు కిందే తపస్సు చేశారు, ఎందుకంటే ధర్మదేవతా ప్రభావం ఆ చెట్టుకు ఉంది. ఆ చెట్టు కింద కూర్చుని అన్నట్టు ఒక అడవిలో ఆయన వెంటనే ఈ దేవతలంతా ఆయన పట్టుకుని, మహానుభావ తెల్లని వాడు వినువు, నమోస్తు శశి సంకాశ నమస్తే జగతపతే, నమస్తు నమస్తే దేవరూపాయ స్వర్గ మార్గ ప్రదర్శక కర్మ మార్గ స్వరూపాయ సర్వగాయ నమో నమః. ఓ మహాత్మ, తెల్లని కాంతితో ఉండే పూజ్యుడు వినువు, సమస్త జగాలకి నువ్వే దిక్కు, నువ్వు ఉంటేనే ధర్మం, లేకపోతే జగత్తంతా పాడైపోతుందయ్యా విచ్చలవిడితనంతో. అంచేత జగత్పతివి, దేవస్వరూపుడివి, అసలు మానవులు స్వర్గానికి వెళ్ళాలి అంటే నువ్వే దారి చూపాలి. దారి చూపడం అంటే ఏమిటి, మనం ధర్మాన్ని పరిపాలిస్తే స్వర్గాది లోకాలు వస్తాయి, అధర్మంతో ఉంటే నరకానికి పోతాం. కాబట్టి మానవుడు నరకానికి వెళ్ళాలన్నా స్వర్గానికి వెళ్ళాలన్నా నువ్వే దిక్కు, నువ్వు ఎవడిలో ఉంటే వాడు స్వర్గానికి పోతాడు, స్వర్గానికి పోతాడు. ఎవడిలో నీవు ఉండవో వాడిని విడిచిపెడతావో వాడు నరకగామి అవుతాడు. కాబట్టి అందరికీ ఊర్ధ్వగతులు ఉచ్చగతులు సద్గతులు ఇచ్చేవాడివి నువ్వు ఒక్కడి వేసుమా, అటువంటి నీకు నమస్కారం. కర్మ మార్గం ధర్మదేవతా స్వరూపం, కాబట్టి 60 ఏళ్ళు నిండే వరకు ప్రతి వ్యక్తి తన వృత్తి తప్పక చెయ్యాలి, తర్వాత తగ్గించేసుకోమని చెప్పారు. Up to 60 ఇయర్స్ ప్రతి వ్యక్తి కూడా వృత్తి చెయ్యాలి, ఆ వృత్తి చెయ్యడమే ధర్మం అట. అలా ధర్మాచరణ, అందుకే రిటైర్మెంట్ కూడా 58 ఏళ్ళు, కొన్ని చోట్ల 60 ఏళ్ళు పెట్టడంలో రహస్యం అది. ఈ కలియుగంలో 60 ఏళ్ల తర్వాత అసలు వాడికి ఓపిక ఎక్కడ ఏడిసింది కనుక, అందుకే 60 ఇయర్స్ అయ్యాక ప్రొఫెసర్ కూడా రిటైర్ అయిపోవాల్సింది. ఆ తర్వాత ఉద్యోగం చేసినా వాడు సక్రమంగా చేయలేడు. ఎక్స్క్యూజ్ మీ అని ఇలా కళ్ళదోడలో పెట్టి మీరు పద్మాకర్ గారేనా అని పైకి కిందకి చూడాలి. ఏగాదిగా కాకి కడకంటి చూపు పై రాకముందే అంటాడు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో. పిచ్చాళ్ళలారా, వృత్తి ఎప్పటి వరకు చేయాలి అంటే కాకి కడగంటి చూపు, కాకి చూసారు ఇలా ఇలా చూస్తుంది, అలాగే మరి కళ్ళదోడు వచ్చాక ఇంకేంటంటే ఇలా ఇలా ఏగాదిగా చూడాల్సి వస్తుంది. ఆ స్థితి వచ్చాక ఇంకా వృత్తి తగ్గించు అంటే ఇంకా 60 ఏళ్ళు చెప్పారనమాట. 60 ఏళ్ళు దాటాక ఇంకా మార్పు వచ్చేస్తుంది, చూపులోను విధానంలోను కొంచెం చాలా మార్పులు వస్తాయి. అప్పుడు దైవభక్తితో ఎక్కువ కాలక్షేపం చెయ్యాలి. అందువల్ల ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఎవడు ఆయువులో ఆయుర్దాయంలో సింహభాగం కర్మ మార్గంలో ఉంటాడో వాళ్ళని అనుగ్రహిస్తావు, అంటే 60 ఏళ్ల వరకు వృత్తిని సక్రమంగా చేసే వాళ్లలో నీవు ఉండి వాళ్ళకి స్వర్గం ఇస్తావు,
అటువంటి స్వరూప నీకు నమస్కారం. సర్వము వ్యాపించి ఉండగలిగేవాడివి నువ్వు, నీకు నమస్కారం. భూమి దేని వల్ల రక్షింపబడుతున్నది అంటే ధర్మం వల్ల. ధర్మం బాగుంటే భూమి ఉంటుంది, లేకపోతే భూమి ఉండదని చెప్పాంగా. అంచేత త్వయేయం పాల్యతే పృథ్వీ, ఈ భూమండలాన్ని నీవే పరిపాలిస్తున్నావు అంటే ధర్మమే పరిపాలిస్తున్నవి. ఇటు ముల్లోకాలలో, ఆకాశంలో, భూమిలో, నేల పాతాళంలో కూడా ధర్మదేవత నీవే ఉండి పరిపాలిస్తున్నావు. చరాచర ప్రపంచంలో అంతో ఇంతో ధర్మం లేకపోతే ఈ భూమి నిలబడదు. అందుకని నీవు పూర్తిగా పోతే ఈ జగత్తు నశిస్తుంది. అలా నాశనం లేకుండా జగత్తుని కాపాడుతున్న ప్రభువు నీకు నమస్కారం. చతుష్పాదో భవాన్ దేవా చతుశృంగ స్త్రిలోచనః సప్తహస్తి స్త్రిబంధశ్చ వృషరూప నమోస్తుతే. ఓ దేవా, నీకు నాలుగు పాదాలున్నాయి, మూడు కొమ్ములున్నాయి, మూడు కళ్ళున్నాయి, ఏడు చేతులున్నాయి, మూడు బంధాలున్నాయి. ఇటువంటి వాటితో వృషభ రూపంతో ఉన్న నీకు నమస్కారం. నువ్వు లేకపోతే మేము వెర్రి వెర్రి మార్గాలలో తిరగరాని చోట్ల తిరిగాం, పిచ్చి మార్గాలు పట్టిపోయాం. ఇప్పుడు ఆ మార్గం అధర్మ పరులైన మూర్ఖులకి, మాకు మాత్రం నువ్వే పరమగతివి, మాకు ధర్మమే ఇయ్యి అనగానే వెంటనే ఆయన ఆనందంతో వాళ్ళని చూశాడు. వాళ్ళలో అధర్మం పోయి మళ్ళీ ధర్మపరులయ్యారు. చంద్రుడిలో దుర్బుద్ధి పోయి సద్బుద్ధి వచ్చింది. అందరికీ సద్బుద్ధి వచ్చేసింది. రాక్షసులకు కూడా ధర్మం వచ్చింది. ఇదంతా ఏ తిథి నాడు జరిగింది అంటే త్రయోదశి నాడు జరిగింది. అందుకే త్రయోదశిని ధర్మతిథి అన్నారు. ఏమన్నారు? ధర్మతిథి. త్రయోదశి నాడు ఎవరైనా ధర్మదేవతని అనుష్ఠానం చేయాలనుకుంటే వాడికి ఒక నియమం చెప్పారు. ఏమిటి అంటే, ఆ పూట పప్పు లేని పదార్థం తీసుకుని, అది పప్పు అంటే ఏ పప్పు అయినా అవ్వచ్చు, కందిపప్పును పెసరపప్పు మానేసామండి మేము, పప్పు వద్దన్నారు కదండి అని ఒక ఆవిడ ఒక కేజీ జీడిపప్పు తింది. అంచేత అక్కడ జీడి ఉన్న పప్పు ఉంది కాబట్టి కేజీ జీడిపప్పు నేతిలో వేయించుకుని కమ్మగా మాత్రం కారం ఉప్పు దొల్లుకుని రైల్లో తిన్నట్టుగా తిని ఉపవాసం ఉంటాం అంటే కుదరదు. అసలు పప్పు, అది వేరుశనగ పప్పు, ఇంకో పప్పు, ఏ పప్పు అయినా పప్పు మాత్రం విసర్జించి త్రయోదశి తిథి నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూర్తిగా ఉపవాసం ఉన్న పర్వాలా, లేదా పప్పు అయినా విసర్జించి ఏదో ఒకటి కొంచెం తిని లఘువుగా తిని అమ్మవారి ఉపాసన చేస్తే అటువంటి వాడిని వాడి ధర్మం శాశ్వతంగా నిలబెట్టి వాడికి ఉచ్చగతి ఇచ్చి ఇహలోకంలో సంపదిచ్చి పరలోకంలో మోక్షం కూడా ఇస్తుందిట. ఇది సులభమైన మార్గం. ఎందుకంటే పెద్ద మార్గం, ఒకరు ఒక పప్పు మానవ అన్నాడు అంతే ఒకరోజు. ఇంతకీ ఈయన భూలోకంలో అడవిలో ఉన్నాడన్నాగా, ఈ అడవి ఎక్కడుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో ఉంది. దానికి ఈ ధర్మదేవత పేరు మీదుగా ధర్మారణ్యము అని పేరు వచ్చింది. రాజస్థాన్లో రెండు పవిత్ర అరణ్యాలు ఉన్నాయి. ఒకటి పుష్కరారణ్యం, అంటే ఇప్పుడు మౌంట్ ఆబు అంటున్నారు కదా అదనమాట. రెండవది ధర్మారణ్యం. ఇది ఉన్న ప్లేసు నెక్స్ట్ వచ్చినప్పుడు చెబుతా. ఇందులోనే చెప్పాడు తోట, ఫలానా తోటని. ఇది రాజస్థానే కాకుండా ఇంకా రెండు మూడు స్టేట్లో కూడా వ్యాపించిందిట. అది ఎక్కడుందో నేను అన్ని రాసిపెట్టి ఉంచా, అది చెబుతా. ఈ 12 అరణ్యాల గురించి నేను ఒక పుస్తకం రాశాను, మీరు ఇదివరకు చదివే ఉంటారు. 1999లో మనం నైమిషారణ్యం వెళ్ళినప్పుడు చెప్పా, ద్వాదశారణ్యముల మీద, నైమిషారణ్యం మీద స్పెషల్ ఫోకస్తో రాసిన పుస్తకం. అందులో ఇవన్నీ ఉన్నాయి. ఆ ధర్మారణ్యంలో ధర్మదేవత తపస్సు చేయటం వల్ల ఆ అడవికి ధర్మారణ్యం అని పేరు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి ధర్మదేవత అడవిలో ప్రత్యేకంగా ఉంటాడు. కలియుగంలో ఎక్కడ ఉండకపోయినా అక్కడ మాత్రం ఉంటాడట రూపదర్శనంతో. ఈ కథ చాలా ఉత్తమం. ఇది త్రయోదశి నాడు చదివినా, త్రయోదశి నాడు ఈ కథ చదవలేకపోయినా కనీసం గుర్తుకు తెచ్చుకుని పాయసంతో ఎవరికైనా భోజనం పెడితే, త్రయోదశ్యాం పాయసేన స్వశక్త్య, సొంత డబ్బుతో పాయసం వండి. మరి పద్మాకర్ గారు 25 రూపాయలు ఇవ్వండి అని ఈయన దగ్గర పుచ్చుకుని పాయసం ఉండకూడదు. మీ సొంత డబ్బుతో వండి ఎవరో ఒకరికి భోజనం పెడితే, ముష్టి వాళ్ళకి పెడితే మరింత మంచిది అని చెప్పారు. అటువంటి వాడు ఖచ్చితంగా వాడి పాపాలు పోయి స్వర్గానికి వెళ్ళి దేవతలతో సౌఖ్యం పొందుతాడు. అద్భుతంగా ధనాభివృద్ధి కూడా చెందుతుంది. ఈ విధంగా త్రయోదశి తిథి గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకా అద్భుతమైన మరికొన్ని కథలున్నాయి. వాటినేమో మళ్ళీ మనం 23వ తారీఖు నుంచి చెప్పుకుంటున్నాం. డేట్ నేను చెప్తానన్నాను కదా, 18, 19, 20, 21, 22 5 రోజులు మీకు సెలవిస్తున్నాం. 23 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఆ 23వ తారీఖు యథాప్రకారంగా బుధవారం అనుకుంటున్నాను. గురువారమా? గురువారం అయితే 7 గంటలు కనుక 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు
అంబికా కృష్ణ గారు వారి సందేశం ఇచ్చిన తర్వాత సత్కార కార్యక్రమాదులు కూడా ఉంటాయి. చాలా కాలం తర్వాత మనం మళ్ళీ వారిని గుళ్ళో దర్శించుకోగలిగాం. అష్టాదశ పురాణాన్ని సకృత్వ భగవాన్ మునిహి వ్యాసుడి 18 పురాణాలు రాసి ఇచ్చి వాటిని మాతృస్వరూపంగా చెప్పారు. అటువంటి ఆ మాతృస్వరూపమైన పురాణాలలో ఇప్పుడు ఇది ఎన్నో పురాణం
గురుగారికి నమస్కరిస్తూ అతి శ్రద్ధగా వస్తున్నటువంటి భక్తులు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ భగవంతుని మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం పురాణంలో ఇన్ని విషయాలు ఉన్నాయన్న సంగతి తెలుసుకోవటానికి మనం ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నాం. మనకి డబ్బున కూడా చెప్పించాలన్న బుద్ధి పెట్టిన బుద్ధి కలిగినా సరిగ్గా చెప్పే విషయం ఆ గ్రహణశక్తి కానీ ఆ ధారణాశక్తి కానీ ఆ భాష కానీ ఆ పద్యం పాడే విధానం కానీ ఇవన్నీ కూడా పద్మాకర్ గారిలో ఉండి నడుస్తున్న సరస్వతి పుత్రులు ఆయన. ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆ ఊరి అదృష్టం కూడా కొంత కలిసి రావాలి. ఆయన ఇక్కడి నుంచి బేవర్ నుంచి అక్కడి నుంచి వచ్చారు మన ఏలూరుకి నిజంగా అదృష్టం. ఆ రకమైనటువంటి ఒక గురువుగారు దొరకటం అద్భుతంగా మనకు విషయాలు తెలుస్తుంటాం. ఈ పురాణాలన్నీ కూడా నేను ఇక్కడ రాకపోయినా కూడా ప్రతి పురాణం వింటున్నాను. ఇప్పుడు చెప్పిన పురాణం ఇంతవరకు చెప్పిన పురాణాలు మొన్నటి వరకు కూడా క్యాసెట్లు సీడీలు విన్నాను, మళ్ళీ వినాలి ఇక రేపటి నుంచి. అయితే నాకు ఒకటి బాగా అర్థమవుతుంది ఏంటంటే భక్తి అనేది మనకు ఒక శక్తి. ఆ భక్తిని మనం అంటే మనం ఒక కారు నడవాలంటే పెట్రోల్ కావాలి, ఒక రైలు నడవాలంటే డీజిల్ ఇంజిన్ రైలు కావాలి, లేకపోతే కరెంటు కావాలి, విమానం నడవాలంటే పెట్రోల్ కావాలి, మనిషి నడవాలంటే ఆహారం కావాలనుకుంటాం మనం. కానీ ఆహారంతో పాటుగా ఆ శక్తి ఆత్మశక్తిని ముందుకు నడిపించాలంటే ఆ ఆత్మ ఉంటేనే కదా మనం తినేది, ఆ ప్రాణం ఉంటేనే కదా మనం తినేది. అంటే ప్రాణశక్తే దైవశక్తి. ఆ ప్రాణశక్తికి మనం ఏ రకమైనటువంటి ఆహారం ఇస్తున్నాం అనేది చాలా అవసరం. నేను అనుకుంటాను భక్తిగా మనం పొద్దున్న అష్టోత్తరమో సహస్రనామో ధ్యానమో జపమో తపమో ఏదో రకరకాల పదహార విధానాలు ఏదో ఉన్నాయి, అందులో ఏదో ఒక విధానం ద్వారా కొలుస్తూ ఉంటాం. తెలిసి తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం అనుకున్నాం. మనం చెయ్యాలని అనుకోకపోయినా పాపాలు చేస్తుంటాం, మనం క్రియతో చేయకపోయినా మనసుతో చేస్తుంటాం పాపాలు, లేదా మరో రకంగా చేస్తుంటాం పాపాలు. ఈ రకమైన పాపాలన్నింటికి వల్ల మనలో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతూ ఉంటే ఆ శక్తిని మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాం భక్తి ద్వారా. అయితే ఇది ఎంతకాలం, దీనికి అంతం ఎప్పుడు, అసలు మనం చేసేది కరెక్టా కాదా, మనం చేసే పూజలో విధానంలో. నేను ఒక ఆయన చెప్పాను నాకు ఒక దగ్గర విన్నాను, నేను మంత్రం చదువుతున్నారు, ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఓం తత్ సత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పి ఒక గాయత్రి మంత్రం ఉంది. ఆ గాయత్రి మంత్రాన్ని అందరం చదువుతాం, అయితే కొంతమందికి అది పనికి రావట్లేదు, కొంతమంది ఏమో ఎన్ని చదివినా నాకేం జరగట్లేదండి గురువుగారు, ఎన్ని జరిగినా నాకేం జరగట్లేదండి, మరి ఏంటో తెలియట్లేదండి అని అనిపిస్తుంటుంది. అయితే ఏమిటవుతుంది, మీకు ల్యాప్టాప్ ఉంది లేదా కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మనం మన యొక్క ఐడి కోడ్ చెప్పి మన కోడ్ కొట్టకపోతే అది పనిచేయదు, ఆ అకౌంట్ ఆన్ అవ్వదు. అంటే ఒక వెబ్సైట్ తీసుకుని ఆ వెబ్సైట్లో అంబికా కృష్ణ ఎట్ ది రేట్ ఆఫ్ సోన్ సో అని పెట్టిన తర్వాత మన కోడ్ వర్డ్ కొట్టాలి అక్కడ, మళ్ళీ ఆ కోడ్ వర్డ్ కొట్టకపోతే ఆ అకౌంట్ ఓపెన్ అవ్వదు. అలాగే ఈ మంత్రం ఉచ్చారణలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినటువంటి ఒక లయబద్ధంగా మంత్రం చదివినప్పుడు మాత్రమే అక్కడ కంప్యూటర్ ఆన్ అవుతుంది. వచ్చిన చిక్కు ఏంటంటే మనం ఎవరికీ రాదు నిజంగా చెప్పాలంటే. పద్మాకర్ లాంటి వారు ఏలూరు మొత్తం మీద 300,000 జనాభా ఉంటే ఆ 300,000 జనాభాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి కరెక్ట్గా ఆ ధారణాశక్తితోటి ఆ ఎత్తు పలాలు అంటే ఆ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ స్వరం పెంచాలి, సుస్వరంగా ఎక్కడ ఉండాలి అనేది ఇవన్నీ తెలిసిన వాళ్ళు అలా ఉంటారు. కానీ అలాగ మనం కాలేం కదా, అలా మనం అలాగైతే మన జీవితాలకి, మన వ్యాపారాలకి, మన కుటుంబాలకి మనకుండే వృత్తి అది కాదు. అటువంటప్పుడు మనం ఎలా చేయాలి, అటువంటప్పుడు మనం భక్తిని ఎలా పెంచుకోవాలి, అటువంటప్పుడు ఆ శక్తిని, ఆ ధారణాశక్తిని కానీ లేకపోతే ఆ మూలశక్తిని కానీ ఏ రకంగా మనం పొందాలి అనేదానికి కారణం పురాణం. ఆ పురాణాన్ని ఈయన ద్వారా వినటం వల్ల మనకి నోటితో మంత్రం సరిగ్గా పలకలేకపోయినా, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కానీ, ఆ ధారణాశక్తి ద్వారా కానీ, ఆ వాయిస్లో ఉన్నటువంటి ఆ సౌండ్స్ వైబ్రేషన్స్ రాలేకపోయినా, ఈయన వినే పురాణాలు మనసులో నిర్మితం చేసుకుని, ఈయన చెప్పే పురాణాలు పుస్తకాలలో కాకుండా మస్తకాలలోకి ఎక్కించుకొని దాన్ని మనం అప్పుడప్పుడు కనుక అనుకుంటూ ఉంటే అదే ఒక మంత్రం, అదే ఒక బలం, అదే దైవ బలం అని చెప్పి నాకు పూర్తి నమ్మకం విశ్వాసం. అది నేను పొందాను, అదేదో నేను అనుభవిస్తున్నాను, అందుకే నాకు తెలుసు. తీపి అంటే ఎలాగుంటుంది, తీపి పంచదారలా ఉంటుంది అంటాం, లేదా తేనెలా ఉంటాం. తేనికి తేని దాన్ని ఏదో దాంతో పోల్చాలి కదా. నా యొక్క పోలిక ఏంటంటే పద్మాకర్ గారి పురాణమే నా పోలిక, అందులో ఏమీ తేడా లేదు. కాబట్టి మీరు కూడా దయించి అందరూ కూడా వింటున్నాం, ఏదో కథకి కథలా వింటున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం అనుకోకుండా దానిలో లీనమవ్వండి. అదొక భగవత్ కార్యంగా భావించండి. ఆ లీనమైపోయి అది మనసులోకి ఎక్కించుకుని నెమరు వేసుకోండి. అప్పుడప్పుడు మీరు నెమరు వేసుకుంటూ, లేదా ఎవరన్నా ఒక వేవ్ లెంగ్త్ ఉన్న వాళ్ళు తటస్థపడినప్పుడు ఇందులోని కార్యక్రమం లేదా ఇందులో ఉన్న విషయం ఏదన్నా వాళ్ళతో చర్చించుకోండి, వాళ్ళకి కథ చెప్పండి. ఇంత ఇదివరకు నేను పురాణంలో ఒకసారి చెప్పారు, ఈయన కపిల గోవుని ఎందుకు దానం చేయాలి, మామూలు గోవు కంటే కపిల గోవుతాల యొక్క పుణ్య కార్యక్రమం ఏమిటి అనేది ఒక కథలో చెప్పారు, నువ్వు శివపురాణంలో వచ్చింది, అది నాకు బాగా గుర్తు. నేను చాలామందికి ఎప్పుడన్నా వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్ళతో వెళ్ళి బారులో కూర్చుని మనం కపిల గోవు గురించి చెప్తే అక్కడికి అర్థం కాదు. ఎదురుగుండా ఉన్నవాళ్ళు వేవ్ లెంగ్త్ కలిసినప్పుడు, వాళ్ళలో కూడా భక్తిభావం కొద్దో గొప్ప ఉన్నప్పుడు సమయానుకూలంగా ఆ కథని అనేక మందికి నేను చెప్పాను. దేవాలయంలో ప్రదర్శన ఎలా చేయాలి, విష్ణు దేవాలయంలో ఎన్నిసార్లు చేయాలి, అమ్మవారి దేవాలయంలో ఎన్నిసార్లు చేయాలని చెప్పి గురువుగారు చెప్పారు, అది నేను ఎన్నోసార్లు చెప్పాను. అలాగే మీరు కూడా, నేను ఎందుకు చెప్తానంటే ఇది మీ అందరూ ముఖతా విన్నారు, నేను టెక్నికల్గా విన్నాను, ఒక రకంగా చెప్పాలంటే సీడీల రూపంలో విన్నాను నేను. ముఖతా విన్న వారికి ఇంకా అదృష్టం ఇంకా ఎక్కువ రావాలి, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ డైరెక్ట్గా మీకు వస్తూ ఉంటాయి, ఆ వైబ్రేషన్స్ని అనుభవించండి, తద్వారా మీ అందరూ కూడా పునీతులు కండి కావాలని కోరుకుంటూ పద్మాకర్ గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చాలా కాలం తీసుకుంటున్నారు గురువుగారు, దయించి గబగబా ఆ పురాణాలు చెప్పి మీరు అప్పుడు అమెరికా వెళ్తారో లేకపోతే సింగపూర్ వెళ్తారో వెళ్ళండి, దయించి మీరు బాగా ఉన్నత స్థితిలోకి వచ్చినారు, చాలా సంతోషం మాకు కావాల్సింది. ఆ మిగతా పురాణాలు ఇప్పటికి ఎన్ని 13 పురాణాలు అయినాయి అంటున్నారు, అంటే ఇంకా 5 పురాణాలు ఉన్నాయి. ఈ 5 పురాణాలు ఏకదాటిగా కంటిన్యూగా చెప్పేస్తే మీకు గండబిండం దొరికేస్తాను. నమస్కారం సార్.
ఇంకా ఆయన మాట్లాడాక మళ్ళీ నేను మాట్లాడేది పురాణం చెప్పినట్టే ఉంటుంది అనమాట. అంచేత భక్తుల్లో మేస్టారును రాధాకృష్ణ గారు 1-2 నిమిషాలు స్పందన తెలియజేస్తూ ఉంటున్నారు. వీరందరూ కూడా సంపూర్ణ కృతజ్ఞతలతో ఉన్నారు.
శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గురువు గారు మనకి పురాణాలన్నీ ప్రవచనం చేయడానికి మూల కారణమైనటువంటి కృష్ణ గారు. మనం డబ్బు లేకపోతే ఏ పని చేయలేం, కానీ డబ్బు ఉండి వినడానికి అవకాశం కలిగించినటువంటి కృష్ణ గారికి, వారి కుటుంబానికి ముందర ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ 10 రూపాయలు ఇచ్చి గురువుగారు రండి నాకు ఈ ఉపన్యాసాలు చెప్పండి అంటే వారి కుటుంబ పోషణ, వారి బాధ్యతలు అన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి పోషకులు లేకపోయినట్లయితే మనం ఈ పురాణాలని ప్రవచనాలు వినలేము. ఎప్పుడో 93 నుంచి 13 పురాణాలు చెప్పారంటే ఇందుకు ఇండైరెక్ట్గా దోహదకారుగా కృష్ణ గారు కూడాను. అలాగే నిన్న గురుగారు చెప్తూ 4 మాటలు చెప్పారు, ఏమని రూపాయలో 1/4 వస్తుంది, అంటే పార్ట్ ఉన్నట్లయితే ఒక రౌండ్ ఉన్నట్లయితే చెప్పిన వారికి 1/4, చెప్పించిన వారికి 1/4, విన్నవారికి 1/4, మిగిలిన ఇవన్నీ ప్రచారం చేసి ఈ మైక్ సెట్ వగైరాలు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి ప్రసాదాలు అందించేందుకు ఇవన్నీ చేసిన వాళ్ళకి 1/4, మొత్తం టోటల్గా 1 రూపీ అయితే 4 భాగాల కింద వస్తుంది. అందుకని ఇండైరెక్ట్గా కృష్ణ గారికి 25 భాగం, లేకపోతే చెప్పిన గురువు గారికి 25 భాగం, మనకు 25 భాగం, నాకైతే తెలియక ఆయన చెప్పిన ప్రకారం ఇవన్నీ అనుభవించడానికి మూల కారణం ధనం కూడా కావాలండి. పూర్వం అంటే రాజులు ఉండేవారు, అన్నీ చెప్పించేవారు. వాటిని కూడా ప్రజలందరూ వినగలిగేవారు. ఇవాళ ఎవరు మటుకోళ్ళు సామాన్యులు, చెప్పలేని స్థితి. ఏదో గురువు గారిని పోషించగలిగినంత కెపాసిటీ ఉన్న ఒకే వ్యక్తి ఉండరు. ఏదో మనకు తోచిన తృణం ఫణం ఆయన సమర్పించుకున్నాం, అంతేగాని వారి సమయాన్ని వెచ్చించకూడదు. కానీ కృష్ణ గారు సూచన చేశారు గురువుగారికి, ఏమండి మీరు తొందర తొందరగా పురాణాలని పూర్తి చేసి ఈ ఐదు కూడా పూర్తి చేయాలని కోరారు. నేను కూడా అదే కోరుకుంటున్నా. నా వయస్సు దాటిపోయింది, 65 సంవత్సరాల్లోకి వచ్చాను. రిటైర్ అయిన ముందర ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనేక తోడ ఉపన్యాసాలు విన్నప్పటికీ ఎప్పుడు ఈ 5 పురాణాలు కూడా వింటానా? నన్ను దైవం పిలుస్తాడు ఏదో రోజున, ప్రతి వాళ్ళని పిలుస్తాడు. కానీ ఇది 5 పురాణాలు విన్న తర్వాత పిలిస్తే బాగుండు. ఏదో కొంతన్నా కొంత 58 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం కోసం పాటుపడుతూ అక్కడికి ఉన్న అవకాశాలు ఉన్నప్పుడు వచ్చాను. ఈ 6 సంవత్సరాలు బట్టి మటుకు ఎక్కువసార్లు రావడానికి కుదిరింది. వయసులో చిన్నవాళ్ళైనటువంటి ఇక్కడ అమ్మాయి వస్తుంది, రోజు అగరవత్తులు గెలిగిస్తుంది. అలాంటి వాళ్ళకి ఇంకా చాలా సమయం ఉంది. నేను అస్తమించుతున్నటువంటి సూర్యుడిని, ఏ క్షణంలో సూర్య అస్తమయం అయిపోతుందా నాకు భయంగా ఉంది. అంటే వేరే రమ్మని పిలిచారని కాదు, ఈ పురాణాలను వినలేకపోతున్నాననేటటువంటి అసంతృప్తి. కొన్ని ఎన్ని విషయాలు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి అనేక ప్రసంగాలు అనేక చోట్ల అనేక సార్లు మరి రామకృష్ణ గారు చెప్పినట్లుగా 4 భాగాలుగా చెప్తారు. 1 శ్లోకం అర్థం, దాని తాత్పర్యం, దాని వల్ల వచ్చే ప్రతిఫలం, అలా ఉండాలి పురాణం అని ఆయన అనేక పర్యాయాలు చెప్తుంది. అది తూచిన తప్పకుండా మనకి గురువు గారు మనకు అందిస్తున్నారు. ఈ అందించే దానిలో వారు చెప్పే దానిలో కూడా 50% స్వీకరిస్తాము అంత ఏదో చిందా కృష్ణ గారు చెప్పారు. అదేదో స్విచ్ నొక్కితే కానీ మనం ఆన్ చేయలేమని. మన బుర్రలో కూడా స్విచ్లు ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఉన్నా కూడా అంత గ్రిప్ చేయగలడు. 100కి 100 పాళ్ళు గ్రిప్ చేయగలని గురువు గారు లాంటి వాళ్ళు ఏకసంధాగ్రాహులకు కాదు. అందుకని ఈ బుక్ రేట్లు కూడా వస్తుందన్నారు. ఈ బుక్స్ రూపంగా ఈ లోపల తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా ప్రచురించేస్తున్నారు. ఈ లోపలే గురువు గారి పుస్తకాలు కూడా, ఈ 18 పురాణాలు వారు మరి కృష్ణ గారు సహాయం తీసుకుంటారో, భక్తులు సహాయం తీసుకుంటారో, పుస్తక రూపంగా వచ్చినట్లయితే కొన్ని మర్చిపోయినా మళ్ళీ మననం లేనిది ఏమొస్తుందండి? ఏమి చేయలేం. ఒకసారి విన్నది చూసింది మళ్ళీ మరుక్షణంలో మానవ జన్మ మర్చిపోతూ ఉండం. మళ్ళీ చదువుకుంటూ పునర్ చేస్తూ ఉంటేనే ఈ మైండ్ పెరుగుతూ ఉంటుంది. పనికిరాని కత్తి సానబట్టకపోతే పనికిరాదు. అలాగే మనకి సానబట్టే గురువు గారు, దీనికి సహకరించినటువంటి శ్రీ అంబికాకృష్ణ గారు, వీరి పూర్తి సహాయ సహకారం ఉండబట్టే మనం వినగలిగాం. వారు ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చుతున్నందుకు గురువు గారికి, కృష్ణ గారికి, వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తాను.
ఎంతో మంది విజ్ఞులు, రసజ్ఞులు, మాతృమూర్తులు ఉన్నటువంటి సభకి నమస్కారం. ప్రత్యేకం ప్రపంచంలోది ఏవద ఆంధ్రుల పారిటి భాగ్యరాశి పద్మాకర్ గారికి ప్రత్యేకంగా, ఏలాపురి వాసుల యొక్క నోము పంట శ్రీ కృష్ణ గారికి నమస్కారం. ఎందుకంటారా, మనకి 18 పురాణాలు చెప్పడమే కాదు, అవతల అవధానంలోనే కాదు, సరైనటువంటి మనిషిని మనకి సెలెక్ట్ చేసి 18 పురాణాలు చెప్పించడం అనేది మనకి చాలా భాగ్యం చేసుకున్నాం. జుమణి పద్మాకరము వికచముగా చేయు. జుమణి పద్మాకరం అవతల సూర్యభగవానుడు వచ్చేటప్పటికి ఆ కమలాలన్నీ అన్ని విచ్చుకుని అలా ఉండిపోతాయి. కుముదహర్షంభుగా వించు అమృత సూతి. రాత్రి చంద్రుడు వచ్చేటప్పటికీ చక్కగా ఈ కలోపువలని విచ్చుతాయి. అర్థితుడుగాక జలమిచ్చు అంబుధరుడు. సజ్జనుడు తారె పరహితార్థ చరణమతుడు. ఏమిటయ్యా ఇది, కోరే ఏమన్నాను? ఆయన రమ్మని కోరలేదే, అయినా ఆయన వచ్చి సహాయం చేశాడు. ఇవన్నీ విచ్చుకున్నాయి. అలాగే మనం ఎప్పుడు నాట్ బీయింగ్ ఆస్క్డ్ ఫర్, మేఘం దానంతట అదే వర్షం ఇస్తుంది. అలాగే అంబికాకృష్ణ గారిని సంకేత ఇది, సజ్జనులు తారే పరహితాచరణమతు. ఈ మంచివాళ్ళు ఉన్నారే, వాళ్ళంతట వాళ్ళే తనకు సహాయం చేసేటటువంటి మహానుభావులు. ఈ కోవకి చెందినవారు ఈ అంబికాకృష్ణ గారు. ఎందుకంటే మనకి 18 పురాణానికి చెప్పించడం, సరైన వ్యక్తిని చెప్పించడం, ఇది నిజంగా మనకి పారిటి నోము పంట. అంచేత ఆయన్ని మనం ఎవరు కోరలేదే. 18 పురాణాలు చెప్ప, 18 పురాణాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదే. అలాంటిది 18 పురాణాలు చెప్పమండం, దాని ప్రతి చాలా శ్రద్ధగా చెప్పించడం, ఆయన వినడం, ఆయనకి ఎంత శ్రద్ధ ఉంటే ఇది చేశారో, ఇది ఇది దీనివల్ల వారు చెప్పినట్టుగా మా అందరికీ కూడా సభ్యత మోసులెత్తి గుణ సంపద తీవలు సాగి రాగ వాల్లభ్యము పల్లవించి సరళత్వము పువ్వులు పూచే స్వీకృత పరాకృత పుణ్య ఫలము పండే మాకు అభ్యుదయంబు చేకూరే అంబికా కృష్ణ. మాకు ఇవన్నీ కూడా వినడం వల్ల చక్కగా ఎంతో చక్కగా మనుషుల్లో చాలా తేడా వచ్చింది. అందరికి కూడా స్పష్టంగా చూస్తున్నాం, క్వశ్చన్ లేదు. అందులో ఈ అన్నింటికంటే, అందుకే వారు చెప్పారు అన్నింటికంటే గొప్పది ఈ రోజుల్లో శ్రవణం కంటే ఇంకోటి గొప్ప. 9 చెప్పారు, 9 కంటే కంటే శ్రవణం. అందులో శ్రవణం ఆయన ఆలపిస్తుంటే ఆ తర్వాత సంస్కృతంలో వారు చెప్పినట్టుగా కృష్ణ గారు సంస్కృతంలో ఆలపిస్తూ తెలుగులో అర్థం చెబుతుంటే మా ఏమని శంకర వీణా ఆమెని కోయిల పాట విన్నట్టుగా ఉంటుంది. అలాంటి చక్కటి విధిగా చేస్తూ ఉంటారు. పద్మాకర మహామహ మీరు మధుర మంజుల మోహన ముగ్ధ మాధురీ వచనాలతో పలుకుల కులుకులతో ఉపమింపగలేని రీతిలో పురాణం చెబుతుంటే మీ పురాణ చాతుర్యం చూడడానికి కాశీలో కడ్డుమూలి చేయట శివలింగానికి. 7 కొండల వాడు భక్తుల పూజలు అందుకోవడం మర్చిపోయి మీ హృద్య గజ్య పద్య పురాణాలలో ఈదులు అడుతున్నట్ట. పోతన్న కైతలన్నీ పోత పోసుకున్న వన్యకాడు కృష్ణుడు హహిమస్తములకు ఉయ్యారంబు నేర్పించు వలపు పిల్లద గ్రోవి పాటగాడు కృష్ణుడు బృందావనంలో చక్కగా వేణువు వాయిస్తుంటే యువతల గోపికలు ఆతల గోవులు సంజాత రోమాంచ నిశ్చల తాదాప్యంతో విన్నటువంటి వినివన్నీ కూడా ఒక్కసారి పద్మాకర్ వేదిక మీకు తిరిగాయిట. అంచేత అంత చక్కటి వారిని మనకు అందించారు. ఎస్, ఆయన సహస్రావధానాన్ని గురించి మనం చెప్పక్కర్లేదు. త్రిభాషా మహాసహస్రావధం నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే మన తాత తండ్రులు సిరిడీ బాబాతో ఉన్నారు సంత. ఇప్పుడు మనం సత్యసాయి బాబా గారు, మన గణపతి సత్యానంద స్వామి గారు ఇలాంటి మహానుభావులతో ఉంటున్నాం. ఇప్పుడు ఈ టైంలో ఒక మహా త్రిభాషా మహాసహస్రావధాని టైంలో మనం ఉన్నామని తర్వాత వాళ్ళ తరాల వాళ్ళు తప్పకుండా చెప్పుకుంటారు. ఎందుకంటే 3 భాషల్లో పురాణం చెప్పడం అనేటువంటి సహస్రావధానం చేయడం అనేటువంటిది అసలు నభూతో నభవించినంత వరకు జరగలేదు అనేక మంది. అంచేత పద్మాగర్ గారి టైంలో ఉండవు ఈ మహానుభావులతో మనం ఉన్నాం. ఇప్పటికీ అడుగుతూ ఉంటారు అదేదో ఉంది చూడండి అది చేసేటైనా అని అంటూ ఉంటారు. త్రిభాషా మహాసహస్రావధం తెలియకుండా నన్ను వెళ్ళినప్పుడు అంచేత ఇలాంటి అవకాశం కల్పించారు. చక్కగా ఇంకా చెప్పాలి, చాలా చెప్పాలి. అసలు ఈ త్రిభాషా మహాసహస్రావధానాన్ని గురించి 4 ముక్కలు 4 పద్యాలు పాడాలను ఉంది. అంచేత మీకు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవీ భాగవతం కథ 1996 కదండి, 96లో మనం చెప్పించాం మొట్టమొదల. ఇప్పుడు వచ్చే నెల నుంచి శ్రావణ మాసంలో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ టీవీ చూస్తున్నాను ఉంటారు చాలామంది. అందులో దేవీ భాగవతం తీయబోతున్నాను నేను. దానికి మొత్తం పర్యవేక్షణ అంటే కథాపరంగా ఏ రకమైనటువంటి కృత్రికమైనటువంటి సినిమా టెక్నిక్ల కోసం కథలు మార్చేసే పద్ధతి లేకుండా పూర్తిగా పురాణాలలో ఏ రకమైనటువంటి కథ ఉందో నాకు అలాగే కావాలండి, నేను అలాగే చూస్తాను అలాగే తీస్తానని చెప్పాను. నేను గురుగారు పూర్తిగా దానికి పర్యవేక్షకులుగా ఉండబోతున్నారు ఈ దేవి భాగవత కథలకి. ఇంతవరకు నేమో మీరేమో ఆడియోలో విన్నారు, ఇక్కడ వీడియోలు చూడబోతున్నారు. అది దేవి భాగవత కథలు. అది బహుశా మేము శ్రావణ మాసంలో షూటింగ్ మొదలుపెట్టినా కూడా మనకి ఎంత వచ్చేటప్పటికల్లా నా ఉద్దేశం జాన్యువరి నుంచో లేకపోతే డిసెంబర్ నుంచో టెలికాస్ట్ కావచ్చు అనుకుంటున్నాను. ప్రతి వారానికి 2 ఎపిసోడ్లా ఏంటి ఇంక మాట్లాడుతున్నానండి. దగ్గర ఒక 100 ఎపిసోడ్లో దేవి భాగవత కథలు ఎంతవరకు వీలైతే అంతవరకు తీర్థానికి సంకల్పంలోను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతో అందరితో నేను మాట్లాడడం నాకున్న పరిచయాల మేరకు మాట్లాడటం జరిగింది. అంతా ఓకే అయిపోయింది. సో అది కూడా మీరు చూసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టుగా ఎంత మనం చెప్పినా కూడా కంటితో చూసింది ఇంకా జ్ఞాపకం బాగా ఉండిపోద్ది కాబట్టి అది చూసుకుని మీరు కూడా పుణ్యతులు కానండి, భక్తులు పుణ్యతులు చేద్దాం. మీరు అందరూ భక్తులైతే ప్రపంచమే భక్తిమయం అయిపోతే ఇంకా అందుకంటే కావాల్సింది. ఇందాక ఆయన చెప్పినట్టుగా మళ్ళీ
ఈ కలియుగంలో ఎలా కలియుగాలు వచ్చినాయి, ఈ చాలా కలియుగాలు అందరూ పాపాలు చేశారు, మరి ఏంటి ఈ కలియుగంలో ఏలుల్లో అందరూ పుణ్యం చేశారు అని చెప్పి ధర్మదేవత ఇక్కడ నాలుగు కాళ్ళు ఉంటుందో ఎవడో తెలుసు, ఏలుల్లో ఉంటే ఉండొచ్చు కూడా. చాలా సంతోషం, నమస్కారం.